ధ్వజవరాజు యుద్ధం జరుగుతూ ఉంది. కౌరవపక్షంలో భీష్ముడు, పాండవ పక్షంలో భీమార్జునులు ఇద్దరు కూడా తీవ్రమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నారు. శత్రు సైన్యాలన్నింటినీ కూడా హతం చేస్తూ ఉన్నారు. శత్రురాజులందరినీ కూడా పరాజయం పాలు చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని విన్నటువంటి ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నాడు, సంజయ, పదో రోజున మహాపరాక్రమం కలిగినటువంటి భీష్ముడు పాండవులతో ఏ రీతిగా యుద్ధం చేశాడు, కౌరవులు పాండవులను యుద్ధంలో ఏ ప్రకారంగా ఎదుర్కొన్నారు, భీష్ముడి యొక్క మహాయుద్ధాన్ని నాకు వివరించి చెప్పు అంటున్నాడు. దానికి సంజయుడు చెప్తున్నాడు, భీష్ముడు నిరంతరము కూడా తన యొక్క ప్రతిజ్ఞానుసారంగా, అంటే మొట్టమొదటి యుద్ధం ప్రారంభంలో ఏ రకమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రకారంగానే పాండవ సైన్యంలో ప్రతిరోజు కూడా 10,000 మంది మహారథులైనటువంటి వాళ్ళని సంహరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా 10 రోజులు ధర్మాత్ముడైనటువంటి భీష్ముడు పాండవ సేనను తప్పింపజేసి చివరికి ఒక నిశ్చయానికి వచ్చాడు, తన బ్రతికే ఇక నిరర్ధకం, ఇక తాను బ్రతకటం వ్యర్థం అని వైరాగ్యాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆయన రణరంగంలో ముందు ఉండి త్వరగా ఆత్మవధని కోరుతున్నాడు, అంటే తన యొక్క మరణాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఆ విషయాన్ని చెప్తూ, ఓ మహారాజా, నీ పెదనాన్న అయినటువంటి దేవవ్రతుడు భీష్ముడు ఇక మీద నేను యుద్ధంలో లెక్కలేనంత మంది ఉత్తముల్ని వధించను అని నిశ్చయించుకొని తనకి దగ్గరగా ఉన్నటువంటి ధర్మరాజుతో ఇలా అంటున్నాడు భీష్ముడు, ఓ మహామేధావి యుధిష్ఠిర వత్స, ధర్మయుక్తము స్వర్గదాయకము అయినటువంటి నా మాటలు విను. ఇప్పుడు నాకు ఈ దేహం మీద అసహ్యం కలుగుతూ ఉంది. ఈ యుద్ధంలో అనేకమైనటువంటి జీవుల్ని సంహరించడంలో సమయం అంతా కూడా గడిచిపోయింది. కాబట్టి నాకు ఇష్టమైనటువంటి పని కనుక నువ్వు చేయదలుచుకున్నట్లయితే పాంచాలతో యాదవులతో అందరితో కలిసి అర్జునుడిని ముందుంచుకొని నన్ను వధించడానికి ప్రయత్నించు అన్నాడు. అంటే భీష్ముడే ధర్మరాజుతో చెప్తున్నాడు, నన్ను వధించడానికి ప్రయత్నించు అని. యుధిష్ఠిరుడు అర్థం చేసుకున్నాడు భీష్ముడి యొక్క ఉద్దేశాన్ని, వెంటనే భీష్ముడి మీదకి వెళ్ళాడు. దృష్టజ్యుమ్నుడు భీష్ముని యొక్క మాటలు విని తమ యొక్క సైన్యాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, యుద్ధంలో భీష్ముని ఎదుర్కోండి, బాగా యుద్ధం చేయండి, జయించండి. ఆడిన మాట తప్పనటువంటి అర్జునుడు మీకు రక్షకుడిగా ఉన్నాడు, అంతేకాదు భీముడు కూడా మీకు యుద్ధంలో కాపుగా ఉంటాడు, మీ ప్రాణానికి భయం లేదు, ఇది నమ్మండి. ఇవాళ మీకు భీష్ముడి నుంచి ఏ రకమైనటువంటి భయము అక్కర్లేదు, శిఖండిని ముందుంచుకొని మనం తప్పనిసరిగా భీష్ముని జయిస్తాము అన్నాడు పాండవ సర్వసేనాని దృష్టజ్యుమ్నుడు ఆ సేనల్ని ప్రోత్సహిస్తూ. దాంతో పాండవ సేనలన్నీ కూడా ఉత్సాహంతో భీష్ముడిని ఎదుర్కొని ఘోరమైనటువంటి యుద్ధం ప్రారంభించింది. అప్పుడు ద్వంద్వ యుద్ధాలు ప్రారంభమైనవి. భీష్ముడికి సహాయంగా వచ్చినటువంటి వీరులు, ఇటువైపున శిఖండికి రక్షణగాను అర్జునుడికి సహాయంగాను వచ్చినటువంటి వీరులు, వాళ్ళకి వీళ్ళకి మధ్య బ్రహ్మాండమైనటువంటి ద్వంద్వ యుద్ధాలు ప్రారంభమైనవి. ముందుగా అభిమన్యుడు, నీ పుత్రుడు దుశ్శాసనుడి మీదకి వచ్చాడు. అశ్వత్థామకి సాత్యకి తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా మర్మస్థానాల్లో భేదించుకునేటువంటి తీవ్రమైనటువంటి బాణాలు ప్రయోగించుకున్నారు. అలాగే అనేక మంది వీరులు తమ యొక్క సమ విద్యలను చూసుకొని ద్వంద్వ యుద్ధాలు ప్రారంభం చేశారు. దృష్టికేతువు పౌరవుడితో యుద్ధం చేస్తున్నాడు. చిత్రసేనుడు పాండవ పక్షంలో ఉన్నటువంటి సుశర్మ అనేటువంటి ఒక రాజుని ఎదుర్కొన్నాడు. అలాగే అభిమన్యుడు కోసల రాజు అయినటువంటి బృహద్బలుణ్ణి, ఆయన అతిరథుడు, అటువంటి అతిరథుడైనటువంటి బృహద్బలుణ్ణి ఎదుర్కొన్నాడు. ఏనుగుల గుంపుతో పోరాడుతూ ఉన్నటువంటి భీముడు ఇంద్రుడు పర్వతాలను ఎట్లా అయితే చీల్చివేశాడో ఆ ప్రకారంగా విరాజిల్లుతూ ఉన్నాడు. భీముడి చేతిలో ఉన్నటువంటి దెబ్బతిన్నటువంటి అనేకమైనటువంటి ఏనుగులు, గుర్రాలు, పదాతులు, రధికులు అందరు కూడా నేలగొలుతూ ఉన్నారు. ఆ ఏనుగులన్నీ కూడా నేల మీద పడిపోతే, కుప్పలు తెప్పలుగా పడిపోతే అవి ఎట్లా ఉన్నాయంటే ముక్కలైపోయినటువంటి పర్వతాలలాగా ఉన్నాయి. ఇక ద్రోణాచార్యుడు దృష్టజ్యుమ్నుడిని ఎదుర్కొన్నాడు, బాణాలతో గొప్ప యుద్ధం చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో అర్జునుడు భీష్ముడిని సమీపించాడు. అయితే అర్జునుడిని ఎదుర్కోవడానికి ప్రాగ్జ్యోతిష పురాధీశ్వరుడైనటువంటి భగదత్తుడు వచ్చాడు గజ సైన్యంతో, తాను ఒక గజం మీద ఎక్కి. అర్జునుడేమో ఈ సమయంలో శిఖండిని ప్రోత్సహిస్తూ భీష్ముడి మీదకి వెళ్ళు, ఆయన్ని జయించు అని ఉత్సాహపరుస్తూ ఉన్నాడు. అలాగే శిఖండి భీష్ముడి మీదకి వెళ్ళాడు. అర్జునుడికి భగదత్తుడికి మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ తర్వాత శిఖండి భీష్ముడిని వేగంగా సమీపించి ఏమాత్రం తొట్టుపాటు పడకుండా బాణాలతో ఆ భీష్ముడిని కప్పివేశాడు. భీష్ముడు కూడా దివ్యాస్త్రాలను ప్రయోగిస్తూ శత్రుసేనలో ఉన్నటువంటి ఇతర వీరుల మీదకి తన యొక్క బాణాలను ప్రయోగిస్తూ ఉన్నాడు. శత్రువుల్ని సంహరిస్తూ భీష్ముడు ఆ మహాయుద్ధంలో దిక్కుల్ని విదిక్కుల్ని ధ్వనింపజేస్తూ ఉన్నాడు. రధికుల్ని, రౌతులతో కూడినటువంటి గుర్రాలని నేలగొలుస్తూ ఆ రథాల యొక్క సమూహాన్ని ఆకులు పడిపోయినటువంటి తాటి చెట్ల తోపులాగా చేశాడు. భీష్ముడి యొక్క బాణాలు ఒక్కటి కూడా వ్యర్థం కాకుండా శత్రు సైన్యంలో తగులుకుంటా ఉన్నాయి. భీష్ముడి యొక్క పరాక్రమాన్ని చూసినటువంటి వాళ్ళకి, యుద్ధరంగంలో ఉన్నటువంటి యోధులంతా కూడా యమలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళలాగానే కనిపిస్తూ ఉన్నారు. ఆ యుద్ధంలో పాంచాలు, మహాపరాక్రమవంతుడైనటువంటి శిఖండి, అర్జునుడు ఈ ఇద్దరూ తప్ప మిగిలినటువంటి వారు ఎవ్వరు కూడా భీష్ముడికి ఎదురు వెళ్ళటానికి సాహసించలేకపోతూ ఉన్నారు. శిఖండి పురుషశ్రేష్ఠుడైనటువంటి భీష్ముడిని సమీపించి పదునైనటువంటి 10 బల్లాలతో అతని గుండె మీద కొట్టాడు. అప్పుడు భీష్ముడు శిఖండిని కోపంతో చూపుతోనే చూస్తున్నట్టు, దహిస్తున్నట్టుగా పక్కగా చూశాడు. ఆ శిఖండి స్త్రీత్వం తెలిసినటువంటి వాడు కనుక భీష్ముడు యుద్ధరంగంలో అతని మీద బాణం వేయలేదు, అతన్ని గాయపరచలేదు. ఈ దృశ్యాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూస్తున్నారు, కానీ శిఖండికి మాత్రం ఈ భావం తెలియదు. అప్పుడు శిఖండిని చూచి అర్జునుడు, త్వరగా ఈ పితామహుడికి వెళ్ళు, ఈ యుద్ధంలో భీష్ముడిని ఎదిరించి యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి మహావీరుడివి నీవు మాత్రమే, నీవు తప్ప మరొకడెవరు కూడా ఈ ధర్మరాజు యొక్క సైన్యంలో భీష్ముడిని ఎదుర్కోగలిగినటువంటి వీరుడు నాకు కనిపించడం లేదు. నిజంగా చెబుతున్నా ఓ శిఖండి, ఇక నీవు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, సందేహం నీకు అక్కర్లేదు, మహారథుడైనటువంటి ఈ భీష్ముడిని జయించు అన్నాడు. అర్జునుడు ఇలా చెప్పడంతో శిఖండి అనేక రకాలైనటువంటి బాణాలతో భీష్మ పితామహుడిని వేగంగా ముంచివేశాడు. భీష్ముడు ఆ బాణాలను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా యుద్ధంలో క్రుద్ధుడై యుద్ధం చేస్తున్నటువంటి అర్జునుడిని బాణాలతో వారించాడు. పాండవుల యొక్క సైన్యం అంతా కూడా పదులైనటువంటి బాణాలతో పరలోకానికి ప్రయాణం గడతా ఉంది. పాండవులు కూడా మహాసైన్యాలతో కూడి మేఘాలు సూర్యుడిని కప్పివేసినట్లుగా ఆయుధాలతో భీష్ముడిని పూర్తిగా కప్పివేశారు. ఆ మహాయుద్ధంలో అర్జునుడిని ఎదుర్కోవటానికి భీష్ముడికి రక్షణగా ఉన్నటువంటి దుశ్శాసనుడు వచ్చాడు. దుశ్శాసనుడికి అర్జునుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం సూపర్లందరికీ కూడా ఆశ్చర్యం కలుపుతూ ఉంది. అలా ఇద్దరు కూడా తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నారు. అయితే అర్జునుడు ఆ దుశ్శాసనుడిని చివరికి ఓడించి విజయుడై సైన్యాలన్నీ చూస్తుండగానే భీష్ముడి మీదకి వెళ్ళాడు అర్జునుడు. శిఖండి యుద్ధంలో పిడుగుల్లాంటి బాణాలతో, సర్పాలతో సమానమైనటువంటి, పాము యొక్క విషంతో సమానమైనటువంటి బాణాలతోటి భీష్ముడిని కొడుతున్నాను ఉన్నాడు. భీష్ముడు మాత్రం అవి ఏమాత్రం కూడా ఆయనకి బాధ కలిగించినట్టుగా లేదు. భీష్ముడు నవ్వుతూ ఆ బాణాలను స్వీకరిస్తూ ఉన్నాడు. అప్పుడు దుర్యోధనుడు సర్వ సైన్యాల్ని కూడా ప్రోత్సహిస్తూ, యుద్ధంలో మీరందరూ కూడా భీష్ముడి యొక్క రక్షణగా శిఖండి మీదకి వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. అలా దుర్యోధనుడు ఆజ్ఞాపించిన తర్వాత అందరూ కూడా అర్జునుడి మీదకి వెళ్ళారు. దాంతో పక్షులన్నీ కూడా అగ్నిలోకి దూకినట్లుగా అర్జునుడి మీదకి దూకారు. అర్జునుడిని మిడతల దండులాగా ఆ సేనలు కురుసేనలన్నీ కూడా ఎదుర్కొన్నాయి. అప్పుడు అర్జునుడు దివ్యాస్త్రాలని ధ్యానించి చక్కగా సంధించి మహావేగం కలిగినటువంటి బాణాలతో ఆ సైన్యాలతో సహా రాజులందరినీ కూడా దగ్ధం చేశాడు. అర్జునుడు వేల బాణాలు సృష్టిస్తూ ఉంటే ఆయన యొక్క గాంధీవం ఆకాశంలో వెలుగుల్ని వెలచిల్లుతూ ఉంది. ఈ రోజున అటు భీష్ముడు ఇటు అర్జునుడు తెగించి తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నారు. కురు సైన్యంలో ఉన్నటువంటి రాజులంతా కలిసి కూడా అర్జునుడిని ఎదిరించడానికి సాహసించలేకపోతా ఉన్నారు. అంతేకాదు, అర్జునుడి యొక్క బాణాలు తగిలి ధ్వజాలతో కూడినటువంటి రజకులు, గుర్రాలతో కూడినటువంటి రౌతులు, ఏనుగులతో కూడినటువంటి గజారోహకులు, రథాల మీద నిలబడినటువంటి రథికులు అందరూ కూడా చేతుల్లో ఉన్నటువంటి బాణాలన్నీ కూడా విడిచిపెట్టేసి పరలోకానికి ప్రయాణం గడుతూ ఉన్నారు. సైన్యాన్ని పారద్రోలి దుశ్శాసనం మీద అనేకమైనటువంటి బాణాలు ప్రయోగించాడు అర్జునుడు. ఆ బాణాలన్నీ కూడా పుట్టలోకి పాములు పోయినట్టుగా దుశ్శాసనుడి యొక్క శరీరాన్ని చీల్చుకొని భూమిలోకి పోతూ ఉన్నాయి. దుశ్శాసనుడి యొక్క రథసారథిని సంహరించి ఈ గుర్రాలను నేలగొల్చి అతన్ని 20 బాణాలతో అతని దేహం మీద తీవ్రమైనటువంటి గాయాలు చేశాడు అర్జునుడు. ఆ తర్వాత కృపాచార్యుణ్ణి, వికర్ణుణ్ణి, శల్యుణ్ణి అనేకమైనటువంటి బాణాలతో గాయం చేశాడు. ఈ ప్రకారంగా కృపుడు, శల్యుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, వివింశతి విరుధులై అర్జునుడి చేత పరాజితులై యుద్ధరంగం నుంచి పారిపోయారు. భీష్ముడు ఆ సమయంలో దివ్యాస్త్రాన్ని సంధించి అర్జునుడి వైపు వేగంగా వెళ్ళాడు. అలా వెళుతూ ఉన్నటువంటి భీష్ముడి మీదకి కవచధారి అయినటువంటి శిఖండి ఎదురు వెళ్ళాడు. అప్పుడు భీష్ముడు అగ్ని సమానమైనటువంటి అస్త్రాన్ని గ్రహించాడు, దాన్ని వేశాడు. అప్పుడు అర్జునుడు భీష్ముడిని మోహితుణ్ణి చేసి, అంటే మూర్ఛల చేసి కురు సైన్యం మొత్తాన్ని కూడా సంహరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే భీష్ముడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. ఆ భయంకరమైనటువంటి యుద్ధంలో సేనా వ్యూహాలన్నీ కూడా చెల్లా చెదరైపోయినాయి. యుద్ధంలో మొదటి రోజున ఏవైతే నియమాలు నిశ్చయించుకున్నారో ఆ నియమాలన్నింటినీ కూడా తుంగలో దొక్కేసి ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు యుద్ధం చేయటం మొదలుపెట్టారు. రథికులు రథికులతో కానీ, గజాలను అధిరోహించినటువంటి వాళ్ళు గజారోహకులతో కానీ, రౌతులు రౌతులతో కానీ, పదార్థులు పదార్థులతో కానీ యుద్ధం చేయాలనేటువంటి నియమం లేకుండా పోయింది. ఎవరు ఎలా పడితే అలాగనే యుద్ధం చేస్తూ ఉన్నారు. అప్పుడు భయంకరమైనటువంటి సంకుల సమరం రెండు సేనల మధ్య కూడా జరిగింది. ఆ సంకుల సమరం కురుపాండవ సేనలు రెండింటినీ కూడా నాశనం చేస్తూ ఉన్నాయి. ఈ 10వ రోజున భీష్ముడు ఒక్కడే యుద్ధంలో మత్స్య పాంచాల సేనలో ఉన్నటువంటి లెక్కలేనటువంటి ఏనుగుల్ని, గుర్రాల్ని చంపి 7 మహారథుల్ని వధించాడు భీష్ముడు. మళ్ళీ 5,000 మంది రథికుల్ని మూర్ఛల్లో చేశాడు. తన యొక్క అస్త్ర విద్యా బలంతో ఆ మహాయుద్ధంలో 14,000 మంది పదార్థుల్ని సంహరించాడు భీష్ముడు. 1,000 ఏనుగుల్ని, 10,000 అశ్వాల్ని నేలగొల్చాడు. సమస్త శత్రురాజుల యొక్క సేనల్ని కూడా మట్టుబెట్టి విరాటుడి యొక్క సోదరుడైనటువంటి శతానీకుడిని సంహరించాడు భీష్ముడు. ఇలా పరాక్రమిస్తూ ఉన్నటువంటి ఈ భీష్ముడిని చూచి కృష్ణుడు ప్రసన్నుడై ధనంజయుడితో ఇలా అంటున్నాడు, అర్జునుడితో ఇలా అంటున్నాడు, అర్జున, ఈ భీష్ముడు ఇప్పుడు 2 సేనల మధ్య ఉన్నాడు. అంటే కురుసేనల్ని దాటి ఇటు పాండవ సేనలకి అవతలగా 2 సేనలకి మధ్య ఉన్నాడు. నువ్వు బలంగా ఈయన్ని కనుక కొట్టగలిగినట్లయితే నీకు తప్పకుండా ఇప్పుడు విజయం కలుగుతుంది. మన సేనను సంహరిస్తున్నటువంటి చోట నీ బలంతో ఇన్ని నిలుపు, ముందుకు రాకుండా ఆపు. అందువల్ల ఈయన ముందుకు వెళ్ళడానికి వీలు లేదు, వెనక్కి వెళ్ళడానికి వీలు లేకుండా ఆగిపోతాడు. భీష్ముడి యొక్క బాణాహతిని, అంటే బాణాల యొక్క ప్రయోగాన్ని తప్పించుకోవటం, నువ్వు తప్ప ఈ రెండు సేనల్లో ఇంకెవ్వరు కూడా లేరు అన్నాడు. అలా కృష్ణుడు ఎప్పుడైతే ప్రోత్సహించాడో అర్జునుడు ఆ క్షణంలోనే ధ్వజంతో రథంతో గుర్రాలతో కూడా భీష్ముడిని బాణవర్షంలో ముంచెత్తేశాడు. ఆ భీష్ముడు కూడా అర్జునుడు ప్రయోగించినటువంటి బాణ సమూహాన్ని, నానా విధాలైనటువంటి బాణాల సమూహాలతో ముక్కలు చేస్తూ ఉన్నాడు. అప్పుడు అర్జునుడికి, అర్జునుడి యొక్క రక్షణలో ఉన్నటువంటి శిఖండి గొప్ప ఆయుధాన్ని చేతబట్టి భీష్ముడి మీదకి వెళ్ళాడు. అర్జునుడు భీష్ముడి యొక్క అనుచరులను సంహరించి భీష్ముడి మీదకి వెళ్ళాడు. ఇక ఆ భీష్ముడిపైకి దారి వెళ్ళి అభిమన్యుడు, ఉపపాండవులు వాళ్ళిద్దరు కూడా భీష్ముడిని ఎదుర్కొన్నారు. అలాగే వాళ్ళతో పాటుగా అనేక మంది వీరులు అయినటువంటి వాళ్ళు, పాండవ సేనలో ఉన్నటువంటి వీరులు భీష్ముడిని ఎదుర్కొన్నారు. భీష్ముడేమో వాళ్ళందరితో ఆడుకుంటున్నట్లుగా తీవ్రమైనటువంటి యుద్ధం చేసి వాళ్ళు వేస్తున్నటువంటి బాణాలన్నింటినీ కూడా మధ్యలోనే ఖండిస్తూ ఉన్నాడు. అయితే శిఖండి మాత్రం పూర్వం స్త్రీగా ఉండి తర్వాత పురుషుడైనటువంటి వాడు కనుక శిఖండి మీద మాత్రం బాణప్రయోగం చేయకుండా ఊరుకున్నాడు. ఆ తర్వాత భీష్ముడు ద్రౌపదుని యొక్క సేనలో ఉన్నటువంటి ఏడుగురు మహారథుల్ని సంహరించాడు. ఇక ఆ భీష్మ పాండవ యుద్ధంలో అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్ముడిని ఎదుర్కొన్నాడు. ఈ విధంగా పాండవులందరూ కూడా శిఖండిని ముందుంచుకొని భీష్ముడిని చుట్టుముట్టి యుద్ధంలో తీవ్రంగా గాయపరిచారు. ఘోరమైనటువంటి శతఘ్నులతో, పరిఘలతో, బరిసెలతో, ముద్గరాలతో, ప్రాసాయుధాలతో, వడిసెలతో, బంగారు ములుకులు కలిగినటువంటి బాణాలతో, శక్తులతో, తోమరాలతో, కంపనాలనేటువంటి అస్త్ర విశేషాలతో భీష్ముడి మీద దాడి చేశారు. అనేకులు బాధిస్తూ ఉండగా మర్మస్థానాలన్నీ కూడా చీలిపోతూ ఉన్నా భీష్ముడు మాత్రం వ్యధ చెందటం లేదు. ఒక్క క్షణంలోనే రథాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి మళ్ళీ రాజుల మధ్యలో సంచరిస్తూ భీష్ముడు కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన ద్రౌపదుడి మీదకి, దృష్టికేతువు వాళ్ళిద్దరి మీదకి వెళ్ళి వాళ్ళని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా పాండవ సేన మధ్యలోకి వచ్చాడు. శిఖండిని ముందుంచుకొని భీష్ముడి పైకి వెళ్ళి ఆయన ధనస్సును ముక్కలు చేశాడు అర్జునుడు. భీష్ముడు మరొక ధనస్సును అందుకున్నాడు. మళ్ళీ అర్జునుడు దాన్ని ముక్కలు చేశాడు. ఈ ప్రకారంగా 10 ధనుస్సుల్ని వరుసగా భీష్ముడు పట్టినటువంటి ధనుస్సు ప్రతిదాన్ని కూడా అర్జునుడు ముక్కలు చేస్తూ ఉన్నాడు. అప్పుడు గాంగేయుడు చాలా వేగంతో మరొక ధనుస్సును తీసుకున్నాడు. అర్జునుడి మీద పదునైనటువంటి బాణాలతో గాయపరిచాడు అర్జునుడిని. అర్జునుడు కూడా మంచి పదునైనటువంటి బాణాలని గాంధీవంలో సంధించి ఆ భీష్ముడి యొక్క ధనుస్సుని ముక్కలు చేశాడు. ఆ తర్వాత భీష్ముడు తన యొక్క ధనస్సులన్నీ ముక్కలైపోవటంతో అద్భుతమైనటువంటి ఒక శక్తి అనేటువంటి ఆయుధాన్ని వేగంగా అర్జునుడి మీద ప్రయోగించాడు. ఒక పిడుగులాగా మండుతూ వస్తున్నటువంటి ఆ శక్తిని మధ్యలోనే అర్జునుడు 10 ముక్కలుగా ఖండించేశాడు. అప్పుడు భీష్ముడు క్రుద్ధుడై ఆ శక్తి ఆయుధం ముక్కలు కావటం చూసి రణరంగంలో ఇట్లా ఆలోచిస్తూ ఉన్నాడు. మహాబలుడైనటువంటి శ్రీకృష్ణుడే వీరికి రక్షకుడిగా గనక నిలవకపోయినట్లయితే పాండవులందరినీ కూడా వాళ్ళ బలగాల్ని ఒక్క ధనుస్తో నేను సంహరించేటువంటి శక్తి కలిగినటువంటి వాడిని. కానీ ఆ శ్రీకృష్ణుడిని మాత్రం అన్ని లోకాలు ఏకమైనా సరే ఏమీ చేయలేరు, ఎవ్వరూ జయించలేరన్న అభిప్రాయం. పాండవులు అవధ్యులు, శిఖండి స్త్రీపూర్వుడు, అంటే స్త్రీగా పుట్టి పురుషుడైనటువంటి వాడు. ఈ రెండు కారణాల వల్ల నేను పాండవులతో యుద్ధం చేయను. నా తండ్రి శంతనుడు పూర్వం నాకు ఒక వరం ఇచ్చాడు, స్వచ్ఛంద మరణం. నేను ఎప్పుడైతే మరణించాలనుకుంటే అప్పుడు మాత్రమే మరణిస్తా. అలాగే యుద్ధంలో అవధ్యత్వాన్ని కూడా నాకు వరంగా ఇచ్చాడు. అందువల్ల నాకు ఇప్పుడు మృత్యు సమయం ఆసన్నమైంది అని నేను అనుకుంటున్నాను అని భీష్ముడు ఇట్లా నిశ్చయించుకొని, ఇది తెలుసుకున్నటువంటి వసువులు ఋషులు ఆకాశంలో నుంచి భీష్ముడితో ఇలా అంటున్నారు, నాయనా నీవు నిశ్చయించుకున్నటువంటిది మాకు కూడా ఇష్టమైనటువంటిది, అలాగే చెయ్యి, యుద్ధం చేయాలనేటువంటి ఆలోచనను విరమించుకో అన్నారు. ఆకాశంలో భీష్ముడికి మాత్రమే కనిపిస్తూ మిగిలినటువంటి వసువులు, ఏడుగురు వసువులు, అలాగనే ఋషులు. ఈ వాక్యం పూర్తి కావటంతోనే జలబిందువులతోటి సువాసనతో కూడినటువంటి మంగళకరమైనటువంటి అనుకూలమైనటువంటి గాలులు వీచి పెద్ద ధ్వనులతో దేవదందుములు మోగిని భీష్ముడి మీద పూలవర్షం కురిసింది. వాళ్ళ యొక్క మాటలు విని భీష్ముడికి వ్యాసమహర్షి అనుగ్రహం పొందినటువంటి నాకు, అంటే సంజయుడికి, ఆ యుద్ధరంగంలో మా ఇద్దరికి తప్ప ఎవ్వరికి కూడా వాళ్ళెవరూ కనిపించలేదు, ఆ మాటలు వినిపించలేదు. అంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు భీష్ముడు విన్నాడు, సంజయుడు విన్నాడు, మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా వినలేదు. అప్పుడు భీష్ముడు సమస్తమైనటువంటి కవచాలను భేదించే పదునైనటువంటి బాణాలతో తన కవచాలు భేదించబడుతున్నప్పటికీ కూడా అర్జునుడిని గెలిచేటువంటి ప్రయత్నం చేయలే. కృద్ధుడైనటువంటి శిఖండి పదునైనటువంటి 9 బాణాలతో భరతవంశీయులకి తాతయినటువంటి భీష్ముడి యొక్క వక్షస్థలం మీద కొట్టాడు. అతని యొక్క బాణాలు భీష్ముడి యొక్క గుండెల్లో గుర్చుకున్నప్పటికీ కూడా భూకంపం వచ్చినా కూడా నిశ్చలంగా ఉండే పర్వతంలాగా భీష్ముడు చలించకుండా ఉన్నాడు. అప్పుడు అర్జునుడు నవ్వి గాంధీవ ధనుష్టంకారం చేస్తూ భీష్ముడి మీద 20 బాణాలని ప్రయోగించాడు. ఆయన శరీరంలో ఉన్నటువంటి మర్మస్థానాల్లో బాగా గాఢంగా గుచ్చుకున్నాయి ఆ బాణాలు. అదే రీతిగా ఇతరులు కూడా వేల కొలది బాణాలు వేశారు, అయితే ఆ బాణాలన్నింటినీ ఖండించాడు భీష్ముడు. యుద్ధంలో మహారథుడైనటువంటి శిఖండి సువర్ణ పుంఖాలు కలిగి రాతిపై బాగా సానబెట్టబడినటువంటి బాణాలను వేయగా అవి కూడా భీష్ముడిని బాధ పెట్టల. ఆ తర్వాత అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్ముడికి ఎదురు వెళ్ళి ఆయన ధనస్సును ముక్కలు చేశాడు, భీష్ముడిని 9 బాణాలతో గాయపరిచాడు, ఒక బాణంతో ధ్వజాన్ని ఖండించాడు. ఆ తర్వాత ఆయన సారథిని కొట్టి చంపేశాడు. అప్పుడు గాంగేయుడు బలిష్టమైనటువంటి ఇంకో ధనస్సును తీసుకోగా అర్జునుడు దాన్ని కూడా ఖండించాడు. ఇలా అనేకమైనటువంటి ధనస్సుల్ని, భీష్ముడి యొక్క ధనస్సుల్ని ఖండిస్తూ ఉన్నాడు అర్జునుడు. ఇలా బాణాలతో తీవ్రమైనటువంటి గాయాలు చేస్తున్నాడు. ఆ తర్వాత భీష్ముడు నవ్వుతూ ఇలా అన్నాడు దుశ్శాసనుడితో, పక్కనే దుశ్శాసనుడు ఉన్నాడు భీష్ముడికి రక్షణగా, ఓ దుశ్శాసన, గాంధీవి పదునైనటువంటి బాణాలతో చాలా తీవ్రంగా నన్ను గాయపరుస్తూ ఉన్నాడు. ఆ బాణాలు ఎలా ఉన్నాయంటే వజ్రాయుధంతో సమానంగా సహించడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్నటువంటి ఈ బాణాలు అర్జునుడివి కానీ శిఖండివి కాదు. మర్మస్థానాలను ఛేదిస్తూ కవచాన్ని చీలుస్తూ వజ్రాయుధంలాగా సహింత రాకుండా ఉన్నటువంటి ఈ బాణాలన్నీ కూడా శిఖండివి కావు, ఇవి అర్జునుడివి మాత్రమే. యమదూతల్లాగా నా ప్రాణాలని తోడేస్తూ ఉన్నాయి. నా ప్రాణాలు బాధపడుతున్నటువంటి, నా ప్రాణాలని బాధ పెడుతున్నటువంటి ఈ బాణాలు శిఖండివి కాదయ్యా దుశ్శాసన, ఇవి అర్జునుడివి. నా సర్వాంగాల్ని కూడా చీల్చి బయటికి వస్తున్నటువంటి ఈ బాణాలు అర్జునుడివే కానీ శిఖండివి కాదు అని పలికి భీష్ముడు పాండవుల్ని దగ్ధం చేయడానిక అన్నట్లుగా అర్జునుడిపైకి ఓ శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. కానీ అర్జునుడు మాత్రం దాన్ని మధ్యలోనే 3 బాణాలతోటి 3 ముక్కలుగా ఖండించి వేశాడు. అర్జునుడు పదునైనటువంటి బాణాలతో భీష్ముడిని పీడిస్తూ ఉంటే అప్పుడు ఆయన శరీరంలో 2 అంగుళాల భాగం కూడా బాణాలు తగలనటువంటి ప్రదేశం లేదు భీష్ముడు. ఈ రీతిగా భీష్ముడు పదునైనటువంటి ములుకులు కలిగినటువంటి అర్జునుడి యొక్క బాణాలతో యుద్ధరంగంలో తీవ్రంగా గాయపడి నీ పుత్రులంతా చూస్తూ ఉండగానే సూర్యాస్తమయం కాకముందే తూర్పు దిక్కుగా శిరస్సును ఉంచి రథం మీద నుంచి క్రింద పడ్డాడు. ఇది భీష్ముడి యొక్క పతనం. భీష్ముడు ఇలా రథం మీద నుంచి క్రింద పడటంతో ఆకాశంలో దేవతలు, భూమి మీద రాజులు ఆహాకారాలు చేస్తూ భీష్మ పితామహుని పతనాన్ని తమ కళ్ళతో దర్శిస్తూ అందరు కూడా గుమిగుడుతున్నారు. అప్పుడు సంజయుడు అంటున్నాడు, మా అందరి హృదయాలు కూడా ఆయనతో పాటుగానే పడిపోయినాయా ధృతరాష్ట్ర మహారాజా. ఎలాంటి భీష్ముడు చివరికి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో చూస్తే మా మనస్సులన్నీ కూడా నిలవలేదు అని అంటున్నాడు. ఈ ప్రకారంగా భీష్ముడి యొక్క పతనం అంటే అంపశయ్య మీద తన శరీరంలో గుచ్చుకున్నటువంటి బాణాలన్నీ కూడా, ఆ బాణాల ములుకులన్నీ కూడా భూమిలో గుచ్చుకొని తన శరీరం మాత్రం అలా ఆ బాణాల మీద అదే శయ్యగా అట్లా ఉన్నాయి. ఇక తలకాయ మాత్రం వేలాడుతూ ఉంది, కాళ్ళు కూడా వేలాడుతూ ఉంది. అయితే ఈ ప్రకారంగా వేలాడుతున్నటువంటి ఆయన ఇంకా సూర్యుడు దక్షిణాయనంలో ఉండటాన్ని చూచాడు. అంటే మరణించదగినటువంటి సమయం కాదనుకున్నాడు. మరి ఇప్పుడు భీష్ముడు ఏమనుకుంటున్నాడో, మరి ఆయన ఏ ప్రకారంగా తన యొక్క జీవితాన్ని చాలించాలనుకుంటున్నాడో, అంపశయ్య మీద పడిపోయిన తర్వాత అంటే భీష్ముడు అంపశయ్య మీద ఉన్న తర్వాత ఏం విచిత్రములు జరిగినాయో, కురుపాండవులంతా కూడా ఏ ప్రకారంగా అక్కడ వచ్చారో, ఆయన ఏమి కోరాడో, వాళ్ళు ఏమి చేశారో, ఆ తర్వాత ఏమి జరిగింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం రేపు చెప్పుకుందాం.